ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం, చేను కబుర్లకు స్వాగతం, సుస్వాగతం. ప్రతివారం లాగే ఈ వారం కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చేశాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ వ్యవసాయ కళాశాల రాజనగర్ విద్యార్థులు. ఈ రోజు చేను కబుర్లోని అంశం జీవన ఎరువులు.
భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన ఉత్పాదకతను పెంచవలసిన అవసరం ఉంది. మొక్క పెరుగుదలకు నత్రజని, ఫాస్ఫరం, పొటాషియం చాలా ముఖ్యం. కానీ వీటి తయారీకి ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నారు, మరియు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులు రసాయన ఎరువులు, మందుల కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టి శ్రమ పడుతున్నారు. దీనివల్ల మనకు తెలియకుండానే భూమిలో ఉన్న అనేక రకాల ఉపయోగపడే సూక్ష్మజీవులపై ప్రభావం పడి వీటి సంఖ్య రోజురోజుకు తగ్గుతూ నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తుంది. వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది, ఎందుకంటే ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి మరియు పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి, వీటినే జీవన ఎరువులు అంటారు. ఇద్దరు రైతులు గ్రామంలో మాట్లాడుకుంటుండగా మధ్యలో వ్యవసాయ విస్తరణాధికారి వచ్చినప్పుడు జరిగిన సంభాషణ. వ్యవసాయ విస్తరణ అధికారిగా మహేష్, రామయ్యగా సునీల్ మాసాడి, సోమయ్యగా శ్రీకాంత్.
ఏంది సోమయ్య, అట్లా దిగాలుగా కూసున్నావు, పొలం పనులకు పోలేదా?
లేదు రామయ్య, పోయినేడాది పరిస్థితులు అన్ని అనుకూలించినా కూడా దిగుబడులు సరిగ్గా రాలేవు.
అవును సోమయ్య, నాకు కూడా ఆశించిన దిగుబడులు రాలేదు.
అవునా రామయ్య, ఎందువల్ల అంటావు?
ఏంది రామయ్య, సోమయ్య దీర్ఘంగా మీలో మీరో ఏదో మాట్లాడుకుంటున్నారు.
నమస్కారం. ఏం లేదండి, గతేడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించినా కూడా దిగుబడులు మాత్రం ఆశించిన రీతిలో రాలేదు.
అవునా, గతేడాది ఏం పంటలు పండించారు మరి?
వరి, కంది చేనులు వేశాం సారు.
మరి ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడినరు?
యూరియా 2 బత్తాలు, డిఏపి 1 బత్తా, పొటాషియం 1 బత్తా ఎకరం చొప్పున వేశాము.
దీనికి కారణం ఏంది సారు?
అవునా రామయ్య, కారణం ఉంది. మీరు విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడమే దీనికి ప్రధాన కారణం. దీనికి ప్రత్యామ్నాయంగా నేను మీకు జీవన ఎరువుల గురించి చెప్తాను, వినండి.
జీవన ఎరువుల గదేంది సారు?
ఈ జీవన ఎరువులు అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగి అవి విత్తనానికి కలిపే లేదా నేలలో వేసే ఎరువులు.
గట్లనా?
ఈ జీవన ఎరువుల్లో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెలలోకి లేదా వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్కల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. మరియు ఈ జీవన ఎరువులు అన్ని పంట పొలాల్లో 10-15% రసాయన ఎరువులకు బదులుగా వాడినట్లయితే తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఓహో, గట్లనా సారు, ఈ జీవన ఎరువులు కూడా రసాయన ఎరువుల్లాగానే వేరువేరుగా పోషకాలను కలిగి ఉంటాయా?
అవును రామయ్య, జీవన ఎరువులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి 3: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరంను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు, పొటాషియంను మొక్కలకు అందించేవి.
3 పోషకాలను ఇస్తాయా సారు?
అవును రామయ్య, ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులలో ముఖ్యమైనవి 3. అవి రైజోబియం, నీలి ఆకుపచ్చనాచు, అజొల్లా.
రైజోబియమా? గదేంది సారు?
ఈ రైజోబియం అనేది బ్యాక్టీరియా. ఇది మొక్కలతో కలిసి నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఈ రకమైన సూక్ష్మజీవులు పప్పు జాతి పంట మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ గాలిలో ఉన్న 78% నత్రజనిని మొక్కల వేర్లు ఆకర్షించి వేర్ల మీద గులాబీ రంగు కలిగిన వేరుబుడిపెలను ఏర్పాటు చేస్తాయి.
ఓహో, గట్లనా?
ఈ రైజోబియం మొక్క విడుదల చేసే లెక్టిన్ అనే రసాయన పదార్థం ద్వారా ఆకర్షించబడుతుంది. ఈ రసాయనాలు వివిధ అపరాల పంటలలో వేరువేరుగా ఉంటాయి, కాబట్టి ఏ పంటకు ప్రత్యేకించిన రైజోబియం ను ఆ పంటలో మాత్రమే వాడుకోవాలి.
మరి ఈ రైజోబియం ను ఏ చేనులో వేసుకోవచ్చు సార్?
ఈ రైజోబియం ను వేరువేరు పంటలలో వాడాలి. అన్ని పంటలలో ఈ రైజోబియం వేరు బుడిపెలను ఏర్పరచలేదు, కాబట్టి మనం గమనించి ఏ పంటకు నిర్దేశించిన రైజోబియం ను ఆ పంటలలో మాత్రమే వాడుకోవాలి.
గట్లనా? మరి పశువుల మీదకు వాడే చేనులో వేయచ్చా సారు?
ఈ జీవన ఎరువులను పప్పుజాతి పంటలైన కంది, పెసర, మినుము, అలసంద, బఠానీ మరియు నూనె గింజ పంటలైన వేరుశనగ, సోయా చిక్కుడులో వాడి లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా గడ్డి జాతికి చెందిన బర్సీమ్, ల్యూసర్ వంటి పశువుల మేతకు వాడే చేనులలో కూడా వాడొచ్చు.
గట్లయితే ఈ రకపు జీవన ఎరువు ఎంత మేరకు నత్రజని అందించగలుగుతుంది సారు?
ఈ రకపు జీవన ఎరువులు 30-50 కేజీల నత్రజనిని ప్రతి హెక్టార్కు అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మరి నీలు ఆకుపచ్చ నాచు అంటే ఏంది సారు?
ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు.
ఓహో, గట్లనా?
ఈ జీవన ఎరువులలో ముఖ్యంగా నాస్టాక్, అనబిన మొదలగు నీలి ఆకుపచ్చ నాచు సముదాయం ఉంటుంది.
ఓ, గదేంది సారు నాస్టాక్, అదేంది?
రైతులు వరి పంట కాలానికి ముందుగా చిన్న చిన్న మడులతో గాని తొట్టెలలో గాని పెంచుకుని వరి నాట్లు వేసిన తర్వాత దీనిని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3-4 పంట కాలాలకు వరుసగా పొలంలో ఉపయోగిస్తే ఆ తర్వాత నుంచి వాడాల్సిన అవసరం లేదు.
దీనిని వరి చేనులలో ఎట్లా వాడతారు సారు?
ఒక ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో 4-6 కిలోల జీవన ఎరువును 40-50 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15-20 రోజులలో ఈ నాచు మందంగా చాపలా పేరుకుపోతుంది.
తర్వాత ఏం చేయాలి సారు?
తర్వాత నీరు తీసేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేయాలి. ఈ నాచు సేంద్రీయ పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది.
మరి అజోల్లా అంటే ఏంది సారు?
ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే పెర్ని జాతికి సంబంధించిన మొక్క.
ఈ ఫెర్న్ ఏంది సారు?
అవును సోమయ్య, ఈ ఫెర్న్ అనేది నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ మొక్క. ఈ ఫెర్న్ మొక్కల ఆకులు అనబిన అనే సైనో బాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు నత్రజనిని అందుబాటులోకి తెస్తుంది.
ఇది ఒక నత్రజనినే ఇస్తుందా సారు?
లేదు, ఈ జీవన ఎరువు ఒక నత్రజనిని మాత్రమే గాక సేంద్రీయ కార్బనం మరియు పొటాషియం ను కూడా వరి పైరుకు అందిస్తుంది. ఇది భూమి యొక్క భౌతిక గుణాన్ని, భూసారాన్ని పెంపొందిస్తుంది. ఈ జీవన ఎరువు బాగా పెరగడానికి తక్కువ ఉష్ణోగ్రత, తగినంత నీరు, భాస్వరం పోషకం సహాయపడుతుంది.
గట్లనా? మరి దీనిని ఎట్లా వాడతారు సారు?
దీనిని వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.
అవునా, తర్వాత ఏం చేస్తారు సారు?
తర్వాత నీటిని తీసేసి ఇది 3-4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందిస్తుంది.
భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు ఉన్నాయన్నారు కదా సారు, మరి వాటి గురించి కూడా చెప్పండి.
సరే రామయ్య, ఈ రకపు సూక్ష్మజీవులు నేలలో వేయడం వల్ల భూమిలో ఎంజైములను, రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి.
గిట్లయితే మా ఖర్చు కూడా తగ్గుతుంది కదా సారు?
అంతేకాకుండా సూక్ష్మ పోషకాలతో కలిగి ఉన్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తుంది.
అవునా, మరి ఆ సూక్ష్మజీవులు ఏంటి సారు?
ఆ సూక్ష్మజీవులు బాసిల్లస్, సూడోమోనాస్ మరియు శిలీంధ్రాలైన ఆస్పెరిజిల్లస్ పెన్సిలియం భాస్వరాన్ని కరిగించడంలో తోడ్పడతాయి.
మరి వీటిని ఏ శైలిలో వేసుకోవచ్చు సారు?
ఇవి భాస్వరం కరిగించే జీవన ఎరువులను అన్ని రకాల పంటల్లో వాడొచ్చు. ఈ ఎరువులు వాడడం వల్ల 25 కేజీల భాస్వరం ప్రతి హెక్టార్కు అందించబడుతుంది.
ఈ సూక్ష్మజీవులు అన్నారు కదా సారు, ఏ విధంగా భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి?
ఇది మైకోరైజా అనే రకమైన జీవన ఎరువులలో వెసిక్యులర్ అర్బిస్క్యులర్ మైకోరైజా అనే శిలీంధ్ర సముదాయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఓహో, గట్లనా?
ఈ జీవన ఎరువులలో ఉండే శిలీంధ్రాలు వేరును ఆశించి వేరు మధ్య భాగంలోకి చొచ్చుకుని నివసిస్తుంటాయి. దీనివల్ల మొక్కలకు కావలసిన భాస్వరం సులువుగా అందుతుంది.
ఓ, అవునా?
ఈ శిలీంధ్రం మొక్కల వేర్లతో జత కడతాయి.
గట్లయితే ఈ జీవన ఎరువు భాస్వరం ఒక్కటే ఇస్తుందా సారు?
లేదు, ఈ శిలీంధ్రాలు భాస్వరాన్ని అందజేయడమే కాకుండా ఇతర సూక్ష్మ ధాతువులైన జింక్, బోరాన్, ఐరన్లను మొక్కలకు అందిస్తాయి.
వీటిని పొలానికి ఎలా వేసుకోవాలి సారు?
ఇది విత్తనానికి పట్టించడం ద్వారా లేదా విత్తన శుద్ధి ద్వారా లేదా గుళికల రూపంలో వేసుకోవడం మరియు మట్టిలో వేసుకోవడం ద్వారా అందించవచ్చు.
ఒక ఎకరానికి ఎంత అవసరం అవుతుంది సారు?
ముఖ్యంగా 6 కిలోల మైకోరైజా శిలీంధ్ర మిశ్రమం ఒక ఎకరానికి పొలానికి సరిపోతుంది.
నత్రజని చెప్తేవి, భాస్వరం చెప్తేవి, మరి పొటాషియం గురించి చెప్పరాదు సారు.
అవి కూడా ఉన్నాయి సోమయ్య, వాటిని కూడా చెప్పనా?
గట్లనే చెప్పండి సారు.
ఈ రకమైన జీవన ఎరువులు వాడడం వల్ల నేలలోని పొటాషియం మొక్కలకు తేలికగా అందుతుంది. నేలలో కరగలేని పొటాష్ పదార్థాలు కరిగిపోయి మొక్కల వేర్లకు అందుతాయి.
ఇవి కూడా సూక్ష్మజీవులేనా సారు?
అవును రామయ్య, ఈ జీవన ఎరువులలో ఉండేటటువంటి పొటాష్ మొబిలైజింగ్ సూక్ష్మజీవులు విడుదల చేసే రసాయనాలు ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది.
ఓహో గట్లనా.
హా, బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులను పొటాషియం కరిగించే వాటిగా వాడుకోవచ్చు. సాధారణంగా బాసిల్లస్ జాతి బాక్టీరియా పొటాషియం పదార్థాలను కరిగించే శక్తి కలిగి ఉంటుంది.
వీటిని ఏ చైనల్లో వాడచ్చు సారు?
దీనిని కూడా అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు.
మరి ఈ జీవన ఎరువులు వేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సారు?
రామయ్య, కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో చెప్తా వినండి. మంచి నాణ్యత గల జీవన ఎరువుల ప్యాకెట్ ఆర్ బాటిల్ కొనడం అనేవి చాలా ముఖ్యమైన విషయం.
గట్లనే సారు.
అంతేకాకుండా జీవన ఎరువుల ప్యాకెట్ ని కొనుగోలు చేసేటప్పుడు BIS లేదా ISI మార్కు కలిగి ఉన్న వాటినే కొనుగోలు చేయాలి.
అవునా, సరే సారు.
అంతేకాకుండా వాటి తయారు తేదీని మరియు గడువు తేదీని జాగ్రత్తగా గమనించి కాల పరిమితిని చూసి కొనాలి.
కాల పరిమితి అయిపోయిన జీవన ఎరువులను వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా సారు?
అవును సోమయ్య. మరియు అంతేకాకుండా రైజోబియం జీవన ఎరువును కేవలం పప్పు జాతి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజల పంటలలో వాటి ప్రత్యేకతను బట్టి వాడుకోవచ్చు.
అవునా.
అంతేకాకుండా భాస్వరం, పొటాష్, జింకు సంబంధిత జీవన ఎరువులు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు.
మరి జీవన ఎరువులను యూరియా, దుక్కి మందు ఇవన్నీతో కలిపి వాడచ్చా సారు?
లేదు రామయ్య, జీవన ఎరువును దుక్కి మందులు, యూరియా లేదా పురుగు మందులతో కలిపి నిల్వ చేయడం గాని వాడడం గాని ఎప్పటికీ చేయకూడదు.
సరే సారు.
అంతేకాకుండా జీవన ఎరువులను వాడేటప్పుడు నేలలో తగిన తేమ శాతం ఉండేటట్లు జాగ్రత్త పడాలి.
మరి జీవన ఎరువులు వాడిన తర్వాత రసాయన ఎరువులు వాడాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుంది సారు?
మంచి ప్రశ్న అడిగిన రామయ్య. పొలంలో జీవన ఎరువులు వాడిన తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో ఈ ఎటువంటి రసాయనిక ఎరువులు వారం తర్వాతనే వాడుకోవాలి.
అవునా, మరి ఎప్పుడు వాడుకోవడం మంచిది సారు?
ఉదయం, సాయంత్రం, నీడ ఉన్న సమయాల్లో జీవన ఎరువులను వాడడం మంచిది.
అవు సారు. మరి విత్తన శుద్ధి చేసేటప్పుడు మందులతో కలిపి వాడుకోవచ్చా సారు?
ఈ జీవన ఎరువులలో విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా శిలీంద్రనాశిని, తర్వాత పురుగు మందును, ఆ తరువాత మాత్రమే జీవన ఎరువులను పట్టించి నీడలో ఒక గంట ఆరబెట్టిన తర్వాత మాత్రమే విత్తనం అనేది విత్తుకోవాలి.
ఏయో గారు, మరి ఈ జీవన ఎరువులను ఎన్ని పద్ధతుల్లో వాడుకోవచ్చు?
రామయ్య, ముఖ్యంగా ఈ జీవన ఎరువులను నాలుగు పద్ధతుల్లో ఉపయోగించవచ్చు.
అవెట్లుంటాయి సారు?
అవి: ఒకటి విత్తన శుద్ధి ద్వారా, రెండు నారును ముంచే పద్ధతి ద్వారా, మూడు నేల ద్వారా లేదా భూమిలో చల్లడం ద్వారా, నాలుగు డ్రిప్ పద్ధతి ద్వారా వాడుకోవచ్చు.
అవునా, ఇన్ని పద్ధతుల్లో వాడచ్చా?
అవును రామయ్య, నాలుగు పద్ధతుల ద్వారా వాడుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎంచుకున్న పంటను బట్టి ఈ జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు మారతాయి.
ఓ అవునా.
ద్రవరూప జీవన ఎరువుల గురించి చెప్పనా?
ద్రవరూప జీవన ఎరువుల అంటే ఏంది సారు?
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి సాధారణంగా పొడి రూపంలో ఉండే ఎరువులు. ఇప్పుడు నేను చెప్పేది ద్రవరూప జీవన ఎరువులు.
అవునా, చెప్పండి సారు, వింటాము.
ఈ రకమైన జీవన ఎరువులు ద్రవ రూపంలో ఉండును. సాధారణంగా వాడే పొడి రూపంలో ఉండే జీవన ఎరువులు కేవలం 6 నెలల వరకు మాత్రమే చేయగలవు. అందుకే వీటి వినియోగం ప్రస్తుతం తక్కువగా ఉంది.
అవునా, మరి ద్రవ రూపంలో ఉండేవి?
ఈ జీవన ఎరువులు ద్రవ రూపంలో ఉండి వాటిలో కలిపే పదార్థాలు సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడి వాటి జీవన కాలాన్ని పెంచుతాయి.
అవునా సారు, ఇవి ఎంతకాలం వరకు పనిచేస్తాయి?
ఈ ద్రవరూప జీవన ఎరువులు 1 నుండి 2 సంవత్సరాల వరకు బాగా పనిచేస్తాయి. కాబట్టి వీటి వాడకం రైతులకు చాలా లాభదాయకం.
ఈ ద్రవరూప జీవన ఎరువుల వలన లాభాలు చెప్పగలరా సారు?
హా, చెప్తాను. ఒకటి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. రెండు, ఇతర బాక్టీరియాలతో కలుషితం అయి ఉండదు. మూడు, తేలికగా ఎక్కువ భూమి విస్తీర్ణం తక్కువ సమయంలో ఉపయోగించవచ్చు.
మరి వివిధ రకాల జీవన ఎరువులు, అవి లభించే ప్రదేశాలు, ఖరీదులు చెప్పండి సారు, మేము కూడా తెచ్చుకుని వాడతాము.
మంచి పని రామయ్య, తప్పకుండా చెప్తాను, వినండి. జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం, వ్యవసాయ కళాశాల, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఇక్కడ పొడి రూపంలో ఉన్న జీవన ఎరువులు లభ్యమవుతాయి. పొడి రూపంలో ఉన్న జీవన ఎరువులు అంటే రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిలం 500 గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలకు లభించును.
మరి ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి సారు?
ఇవి జీవన ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాల, వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి, ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఇచ్చట రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిలం ద్రవ రూపంలో లభించును. 500 మిల్లీలీటర్ల ప్యాకెట్ 150 రూపాయలకు లభిస్తుంది. జీవన ఎరువులపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ మరియు ఎనర్జీ విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 0402401501. జీవన ఎరువుల వాడకం
రైతులకు చాలా లాభదాయకం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన తరంగిణి. ఇవే చేలుక గుళ్ళు.
ఈ వారం మన చేను కబుర్లలో డెంగ్యూ జ్వరం గురించి తెలుసుకుందాం.
అమ్మో, డెంగ్యూనా అని ప్రతి ఒక్కరు భయపడుతున్న వ్యాధి డెంగ్యూ. డెంగ్యూ అంటే ఏమిటి? డెంగ్యూ అనేది దోమల వలన కలిగే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన చలి జ్వరం లేదా కొన్నిసార్లు తీవ్రమైన డెంగ్యూ అని చెప్పబడే ప్రాణాంతకమైన అవలక్షణాలను కలిగిస్తుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 మిలియన్ డెంగ్యూ కేసులు వస్తున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలు భారీగా ప్రభావితమయ్యాయి. తీవ్రమైన డెంగ్యూను డెంగ్యూ హిమరోజిక్ జ్వరం అని పిలుస్తారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలతో పాటు రెండోసారి లేదా తదుపరి డెంగ్యూ సంక్రమణ వలన డెంగ్యూ హిమరోజిక్ జ్వరం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్లకు కారణమైన వైరస్ మరియు దోమల గురించి చూద్దాం. వైరస్. డెంగ్యూ రావడానికి కారణం అయిన వైరస్లు 4 రకాలు. ఇవి ప్లవివిరిడే అనే కుటుంబానికి చెందినవి. వీటిలో ఏదైనా ఒక వైరస్ వలన మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లయితే మీ జీవితాంతం ఆ వైరస్ ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మీ శరీరంలో అభివృద్ధి చెందుతుంది. కనుక ఒకసారి సోకిన వైరస్ మళ్లీ రెండోసారి సోకదు. కానీ ఇతర 3 వైరస్లు వలన మీకు మళ్లీ డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితకాలంలో మొత్తం 4 డెంగ్యూ వైరస్ల వలన ఈ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశాలు ఉన్నాయి. డెంగ్యూని వ్యాపించే దోమలు. ఏడెస్ ఏజిప్టి అనే దోమ డెంగ్యూ కలిగించే వైరస్లను ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ఒక ఆడదోమ. డెంగ్యూ వైరస్ సోకిన ఏడెస్ ఏజిప్టి దోమకాటుల ద్వారా మనుషుల్లో ఈ వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఈ వర్షాకాలంలో కాస్త ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. డెంగ్యూ వేగంగా కూడా వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వస్తే విపరీతమైన జ్వరం వస్తుంది. చలి, తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. శరీరంపై దద్దుర్లు వస్తాయి. విపరీతంగా దాహం వేస్తుంది. నోరు ఎక్కువగా ఆరిపోతుంది. వాంతులు అవుతాయి. కళ్ళల్లో నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు రాకుండా నివారిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాం. ముఖ్యంగా డెంగ్యూ రావడం వలన శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో నొప్పులు ఎక్కువగా వస్తాయి. డెంగ్యూ వచ్చినప్పుడు పళ్ళరసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి. అలాగే కొన్ని సూచనలు పాటించడం, కొన్ని రకాల ఆహారాలు, జ్యూసులు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి మీరు తీసుకోవాల్సిన ఆహారాలు, జ్యూసులు ఏమిటో తెలుసుకుందాం. బొప్పాయి ఆకులు. బొప్పాయి ఆకులు డెంగ్యూ నివారణకు బాగా పనిచేస్తాయి. డెంగ్యూ వచ్చిన వారు బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయి, రక్తం వృద్ధి చెందుతుంది, త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు. తాజా బొప్పాయి ఆకులను తీసుకోండి. వాటికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్గా చేసుకోండి. దాన్ని రోజు 4 నుంచి 5 మోతాదుల్లో తింటూ ఉండండి. దీంతో డెంగ్యూ జ్వరం నుంచి మీరు బయటపడవచ్చు. కొత్తిమీర. కొత్తిమీరలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా దీనికి ఉంటుంది. కొత్తిమీర తీసుకున్నాక అందులోని గుణాలు శరీరంలోని రక్తనాళాల ద్వారా ప్రతి భాగానికి విస్తరిస్తాయి. శరీరంలోని బ్యాక్టీరియాతో పోరాడగల శక్తి దీనికి ఉంటుంది. కొత్తిమీర ఆకులతో జ్యూస్ తయారు చేసుకుని తాగడం మంచిది. డెంగ్యూని నివారించడంలో ఇది నంబర్ 1గా పనిచేస్తుంది. విటమిన్ సి. విటమిన్ సి అధికంగా తీసుకుంటే మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరెంజ్, ఎర్ర మిరియాలు, టమాటాలు, స్ట్రాబెర్రీలు, మొలకలు మొదలైన వాటిలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. డెంగ్యూ నివారణకు విటమిన్ సి సమర్థంగా పనిచేస్తుంది. ఆకుకూరగాయలు. డెంగ్యూ నివారణకు ఆకుకూరగాయలు బాగా తోడ్పడతాయి. వీటితో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మీ రక్తంలో ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి. డెంగ్యూతో పోరాడే గుణాలు ఆకుకూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోజు ఆహారంలో ఆకుకూరగాయలు ఉండేలా చూసుకోండి. నీరు. డెంగ్యూ బారిన పడిన వ్యక్తి 8 నుంచి 10 గ్లాసుల వరకు నీరు తాగాలి. శరీరానికి అవసరమైన నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్తాయి. నిర్జలీకరణ సమస్య నుంచి రోగి బయటపడాలంటే ఖచ్చితంగా నీరు ఎక్కువగా తాగాలి. దీంతో శరీరానికి కావాల్సిన నీరు సమకూరి మీరు ఆరోగ్యంగా ఉంటారు. మాంసకృతులు. మాంసకృతులు ఉండే ఆహారం తీసుకోవాలి. డెంగ్యూ వల్ల శరీరంలో ఉన్న ఖనిజ లవణాలు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. అందువల్ల మీకు ఆ సమయంలో అత్యధిక పోషకాలు కావాలి. ప్రోటీన్లు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మీ శరీరానికి కోల్పోయిన శక్తి మళ్లీ అందుతుంది. అరటి. అరటిలో శక్తి జనకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రోజు అరటి పండ్లను తినడం వల్ల మీరు కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగి పొందుతారు. అందువల్ల అరటి పండ్లు డెంగ్యూ నివారణకు బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీరు. కొబ్బరి నీరు శక్తికి ఆలవాలంగా ఉంటుంది. శరీరాన్ని పొడి బారి పోకుండా ఉంచేందుకు కొబ్బరి నీరు బాగా పనిచేస్తుంది. డెంగ్యూ బారిన పడినప్పుడు తప్పకుండా అంచెల వారీగా కొబ్బరి నీరు తాగితే శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి. వేపాకులు. ఇవి డెంగ్యూ జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి డెంగ్యూ వైరస్ ను ధీటుగా అరికట్టగలవు. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో ఇవి బాగా పనిచేస్తాయి. వేపాకులను బాగా మెత్తగా నూరుకొని 1 గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకోండి. ఆ వాటర్ ను తాగుతూ ఉండండి. ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అంటువ్యాధులపై వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల వేపాకులతో తయారు చేసుకునే రసాన్ని ఎక్కువగా తాగండి. ఉసిరి. ఉసిరితో చాలా ప్రయోజనాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ స్థాయి పెరిగేందుకు తోడ్పడుతుంది. డెంగ్యూ వచ్చిన సమయంలో ఉసిరి జ్యూస్ గాని లేదా ఉసిరి కాయలను నేరుగా గాని తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ జ్యూస్. దానిమ్మ జ్యూస్ రక్త కణాల సంఖ్యను పెంచడంలో బాగా పనిచేస్తుంది. రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ ను పెంచగలదు. మన శరీరంలోని కణాలన్నీ నశించిపోకుండా సహాయపడతాయి. అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ ని ఎక్కువగా తాగడానికి ప్రయత్నించండి. తులసి ఆకులు. తులసి ఆకుల మాదిరిగానే తులసి టీ మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు తోడ్పడుతుంది. డెంగ్యూ సంబంధించిన వైరస్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అందువల్ల తులసితో తయారు చేసిన టీ తాగడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. కొద్దిగా నీటిని తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మరిగించండి. చల్లారాక ఆ నీటిని తాగండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే త్వరలోనే కోలుకుంటారు. డెంగ్యూ నివారణ పద్ధతులు. డెంగ్యూని నిరోధించడానికి ఇంకా టీకాలు కనుగొనలేదు. దీనికి ఒక ఉత్తమమైన పద్ధతి దోమల కాటులను నివారించడం మరియు దోమల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను చేయండి. పర్యావరణ నిర్వహణ. మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇంటిలోని చెత్తను డిస్పోజ్ చేయాలి. ఎక్కడ చెత్త చేరకుండా చూసుకోవాలి. చిన్న చిన్న తొట్లలో లేదా పాత్రల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నీటిని సరఫరా చేసే పద్ధతులను మార్చాలి. ప్రతి చోట పైపులను బిగించి వాటి ద్వారా నీటిని సరఫరా చేయాలి. ఇలా చేయటం వలన దోమల ఉత్పత్తి తగ్గుతుంది. జీవ నియంత్రణ, దోమల యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు నీటిలో చేపలను వదలండి. ఎందుకంటే ఈ చేపలు దోమల యొక్క గుడ్లను తినడం ద్వారా వాటి సంఖ్య తగ్గించడంలో తోడ్పడుతుంది. కెమికల్ స్ప్రే, కెమికల్ స్ప్రేను ఉపయోగించి కూడా దోమలను అరకట్టవచ్చు, కానీ వీటికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ కెమికల్స్ ని మనం తినే ఆహారాలపై ఉపయోగించకూడదు. ఇవి నిరంతర రక్షణ ఇవ్వనప్పటికీ తక్షణ పరిష్కారాలను ఇస్తాయి. ఇంటి లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీలైనంత వరకు భారీ నివాసన ప్రాంతాల నుండి దూరంగా ఉండండి. ఇంట్లో కూడా మస్కిటో రిపెలెంట్స్ ఉపయోగించండి. బయటకి వెళ్లేటప్పుడు పొడవైన స్లీవ్ చొక్కాలు మరియు పొడవైన ప్యాంటులను ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎయిర్ కండిషనింగ్ వాడండి. కిటికీ మరియు తలుపు తెరలు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి. పడుకునేటప్పుడు దోమతెరలను ఉపయోగించండి. విన్నారు కదా శ్రోతలు, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా జీవించండి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు. విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, విషపు ఎర ఏ సమయంలో వెయ్యాలి? ఏ ఉదయం లేదా సాయంత్రం, బి రాత్రి సమయం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఉదయం లేదా సాయంత్రం. గత వారం రెండవ ప్రశ్న, ఆకులను కత్తిరించి మొక్కలను నష్టపరిచే పురుగు ఏది? ఏ శనగపచ్చ పురుగు, బి కత్తెర పురుగు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి కత్తెర పురుగు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు పి కరుణాకర్ ముదొడ్డి, డాక్టర్ ఎస్ స్వరూప దొమ్మల్గూడ, స్వాతి పోతిరెడ్డిపేట్ మనిది, సంగారెడ్డి వి నాగేశ్వరరావు నర్సాపురం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు జిఎస్ దేవి జోగిపేట్. వీరందరికీ మా చేను కబుర్ల తరపు నుంచి అభినందనలు. ఈ వారం విజ్ఞానగణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, జీవన ఎరువులు వాడిన తరువాత రసాయన ఎరువులు వాడాలంటే ఎంత సమయం తీసుకోవాలి? ఏ 5 రోజులు, బి 7 రోజులు. ప్రశ్న మరోసారి, జీవన ఎరువులు వాడిన తరువాత రసాయన ఎరువులు వాడాలంటే ఎంత సమయం తీసుకోవాలి? ఏ 5 రోజులు, బి 7 రోజులు. ఈ వారం రెండవ ప్రశ్న, ద్రవరూప జీవన ఎరువులు ఎంత కాలం వరకు పనిచేస్తాయి? ఏ 1 సంవత్సరం, బి 2 సంవత్సరాలు. ప్రశ్న మరోసారి, ద్రవరూప జీవన ఎరువులు ఎంత కాలం వరకు పనిచేస్తాయి? ఏ 1 సంవత్సరం, బి 2 సంవత్సరాలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.